ప్రేమధార
బైబిలు అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
గెలుపు ఓటుమల కారణాలు, క్రైస్తవ జీవిత పరమార్థానికి కారకాలు, విశ్వాసి విజయ రహస్యానికి ఉత్ప్రేరకాలు, సమూయేలు రెండవ గ్రంథ ధ్యానాంశాలు వినండి. సమూయేలు రెండవ గ్రంథ ధ్యానాలు. ప్రభునందు ప్రియులైన రేడియో శ్రోతలకు సర్వకృపానిధి, సర్వకరుణానిధి, సర్వప్రేమానిధి అయిన యేసుక్రీస్తు అతి ఉన్నతముగా హెచ్చింపబడిన నామంలో ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి శుభస్వాగతం. సర్వశక్తుడైన దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడుతూ, పోషించి సంరక్షిస్తూ, మన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా ఇలా క్షేమంగా ముగించుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. మన మంచి కాపరిగా తన నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అవును, ఆయన నమ్మదగినవాడు. మన ఆపదకాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మన వ్యాధి బాధలన్నిటి నుండి స్వస్థపరచువాడు. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్య నుండి విడిపించువాడు. ప్రతి శోధన నుండి తప్పించువాడు. మన అనుదిన భారాన్ని భరించేవాడు. సదాకాలం మనకు తోడుగా ఉండేవాడు, మనతో ఉన్నవాడు. అందుకే ఈ దినాల్లో ప్రతిరోజు వాక్య స్వరూపిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన లోటుపాట్లను, మన బలహీనతలను సరిచేయాలని కోరుతూ ఉన్నాడు. ఆత్మీయంగా మనందరినీ చక్కబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలని, ఆయన రాజ్య వ్యాప్తికై ప్రయాసపడాలని కాంక్షిస్తూ ఉన్నాడు. అలా ఆయన్ని ప్రేమిస్తున్న వారంతా ఆయన వద్దకు వచ్చేసి ఎప్పటికీ ఆయనతోనే ఆ పరలోకంలో యుగ యుగాలు సంతోషంగా ఆనందంగా గడపాలని అభిలషిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఇంత మంచి గొప్ప ఉద్దేశ్యం కలిగి ఉన్న ఆ ప్రభువుకు మనం ఎంతగానో కృతజ్ఞులం. ఇన్ని కోటానుకోట్ల ఇసుక రేణువుల కంటే మించి విస్తరించి ఉన్న ఈ ప్రపంచ ప్రజానీకంలో నిన్ను నన్ను ఈ రేడియో వద్ద ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తిస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు అయినా మనం ఆ నిత్య నివాస వారసులుగా ఉండాలని ఉద్దేశించాడు. అలా ఆదిలోనే సంకల్పించాడు. మరి ఆయన ఆ అనాది సంకల్పం నా నీ జీవితంలో సంపూర్ణం కావాలంటే అనుదినం మనం వింటున్న దేవుని వాక్య ప్రకారం తప్పక జీవిస్తూ ఉండాలి. జీవితాన్ని సరిచేసుకుంటూ మరింత శ్రేష్టమైనదిగా మలుచుకుంటూ ఉండాలి. అందుకు సహాయపడాలని ఈ దినం వర్తమానం కూడా. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానం విందాం. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. మహిమగల తండ్రి, కృపాభరితుడవైన మా దేవ, సృష్టికర్త, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నానావిధములైన కృపలు మాపై వర్షిస్తున్నావు. మా జీవితాలలో నీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మాకు విధేయత గల మనస్సు అనుగ్రహిస్తున్నావు. ఇది కూడా నీ కృపా విశేషమే. హృదయ విశ్వాసాన్ని బట్టి నీ నీతి మాకు ప్రాప్తిస్తున్నది. నోటితో నీవు ప్రభువువని ఒప్పుకున్న వారికి నీవు ఇహపరములందు కాపుదల, భద్రత అనుగ్రహిస్తున్నావు. మా ప్రియ శ్రోతలను మీ కృపాసనము వద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా నీ కరుణాపీఠము వద్ద మా విన్నపములు నీకే చెప్పుకోటానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. లోకము దాని ఆశ గతించిపోతున్నాయి. నీ చిత్తము జరిగించేవారే నిరంతరము క్షేమముగాను భద్రముగాను ఉంటారు. ప్రియమైన ప్రభు, మా శ్రోతల వ్యక్తిగత జీవితాలను ఉజ్జీవపరచండి. వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును నీ మహిమార్థమై ఆశీర్వదించుమని, సాక్ష్యార్థమై వారిని బలపరచుమని, నేటి వాక్య పఠనలో లోతైన అనుభవాలు నీ బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యమనే బైబిలు ఈ లోకయాత్రలో మనకు దిక్సూచి, మన పాదాలకు దీపమైన వాక్యపు వెలుగు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతుంది, మన జీవితాన్ని సఫలం చేస్తోంది. ఈ రోజున మనము 2 సమూయేలు 10వ అధ్యాయం వినబోతున్నాము. దావీదు జీవితములో నుండి మనమెన్నో పాఠాలు నేర్చుకోబోతున్నాము. అమ్మోను రాజు మృతునందగా అతని కుమారుడైన హానూను రాజ్యమేలుతున్నాడు. దావీదు అనుకున్నాడు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారానికి నేను హానూనుకు ప్రత్యుపకారం చేస్తాను. వెంటనే దావీదు హానూను తండ్రి నిమిత్తము అతణ్ణి ఓదార్చటానికి తన సేవకుల ద్వారా సమాచారం పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజైన హానూనుతో మనవి చేశారు, నీ తండ్రిని సన్మానించటానికే దావీదు నీ వద్దకు ఓదార్చేవారిని పంపాడని నీవనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని నాశనం చేయాలని, దాన్ని శోధించటానికి వారిని వేగునిమిత్తము పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? వీరికి దావీదు మీద నమ్మకం లేదు. దావీదు తమను ముట్టడిస్తాడని, తమకేదో కీడు చేస్తాడని అనుమానిస్తున్నారు. దావీదు స్నేహభావాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిరుదుల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు. ప్రియ శ్రోతలారా, గమనించండి, దావీదు పంపిన రాయబారులను వీరెంతో అవమానపరిచారు. ఇంతకంటే ఘోరమైన అవమానము మరొకటి ఉండదు. దీనికి అర్థమేమిటి? హానూను దావీదును యుద్ధానికి కవ్విస్తున్నాడు. దావీదు స్నేహభావంతో పంపిన శాంతిదూతలను అవమానపరచటంలోని ముఖ్యోద్దేశమిదే. ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునొందారని కొందరు మనుష్యులను వారికెదురు పంపించాడు. మీ గడ్డాలు పెరిగే వరకు ఎరుకో పట్టణమందు ఆగి ఆ తరువాత రండని కబురు పెట్టాడు. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకున్నామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రహోబుతో ఆరాము శోభాతో చేరిన సిరియనులలో నుండి 20,000 మందిని కాల్బలాన్ని, మయకారాజు వద్ద నుండి 1,000 మంది బంటులను, టోబు నుండి 12,000 మంది బంటులను జీతానికి పిలిపించుకున్నారు. అనగా వారిని కిరాయికి తెచ్చారు. అమ్మోనీయులు గ్రహించారు, దావీదు దృష్టికి తాము నీచంగా కనపడుతున్నారు, యుద్ధానికి సిద్ధపడుతున్నారు. సిరియా నుండి కొందరిని పిలిపించుకుని పనిలో పెట్టుకున్నారు. ఇదే వృత్తాంతం మొదటి దిన వృత్తాంతములు 19:6-7 వరకు రాయబడి ఉన్నది. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించామని తెలుసుకున్నారు. మనుష్యులను బాడుగకు కుదుర్చుకున్నారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. 7-10 వరకు దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపాడు. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు సిరియనులును, మయకావారును, టోబువారును విడిగా పొలములో నిలిచారు. యోవాబు తన వెనుక ముందువారు యుద్ధపంక్తులు తీర్చటం చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనటానికి వెళ్లాడు. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి మిగిలిన వారిని తన సహోదరుడైన అబీషైకి అప్పగించి చెప్పాడు, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకోవాలి, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి యోవాబు తన వారిని వ్యూహపరిచాడు. అబీషైతో చెప్పాడు, ధైర్యం తెచ్చుకో, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా అదే చేయునుగాక. శ్రోతలు చూచారా, ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఇప్పటికే బాగా నిగ్గుతేరి ఉన్నారు. యోవాబు యుద్ధనీతిలో ఆరితేరిన వాడయ్యాడు, వ్యూహరచనలో అతణ్ణి మించిన వారు లేరు. మనము ఈ సందర్భంలో దేవుని ప్రజల యుద్ధనీతిని మరచిపోకూడదు. యెహోవా తన దృష్టికి అనుకూలమైనదే చేయునుగాక. దేవుని సంకల్పము ఎట్టి పరిస్థితిలోనూ వికల్పము కాకూడదు. జయాపజయాలు దైవాధీనమే, యుద్ధము యెహోవాదే. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఉత్తమము అనుకూలమునైన దేవుని చిత్తము ఎరిగి పోరాడాలి. 13 యోవాబు అతనితో కూడా ఉన్నవారు సిరియనులతో యుద్ధము చేయడానికి బయలుదేరగానే వారు యోవాబు ఎదుట నిలువజాలక పారిపోయారు. సిరియనులు పారిపోవడం అమ్మోనీయులు చూచి వారు కూడా అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చాడు. యోవాబు అబీషై వీరిద్దరూ యుద్ధవీరులు, కాని దైవబలం వీరికి తోడుగా ఉంది. 15 సిరియనులు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని తెలుసుకుని గుంపు కూడారు. హదదెజరు నది అవతల ఉన్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చారు. హదదెజరు సేనాధిపతి అయిన శోభకు వీరికి అధిపతిగా ఉన్నాడు. దావీదుకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనడానికి వచ్చి అతనితో యుద్ధములో తారసిల్లి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 రథికులను, 40,000 గుర్రపు రౌతులను హతం చేశాడు. వారి సైన్యాధిపతియగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చచ్చాడు. హదదెజరు సేవకులైన రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉండడం చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడ్డారు. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయటము మానేశారు. ప్రియశ్రోతలు, సిరియనులు అమ్మోనీయులు ఏకమవకుండా యోవాబు అబీషై తమ యుద్ధనీతిని ప్రయోగించి విజయం సాధించారు. దావీదు దీన్ని బట్టి తిరుగులేని నాయకుడయ్యాడు. తమ సమకాలీనుల్లో తన వంటి రాజు మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా దేవుని కృపే కాని మరొకటి కాదు. కీర్తనలు 37:5 యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దావీదు అదే పనిచేశాడు, అందుకే అంత గొప్పవాడయ్యాడు. దీనితో 10 ముగిసింది. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దావీదు చేసిన 2 పాపాలు పేర్కొనబడ్డాయి. దావీదంత గొప్ప వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం కూడా గొప్ప పాపం అవుతుంది. ఎంతో ఎత్తు నుండి పడిన వానికి ఎక్కువ దెబ్బ తగులుతుంది. దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఈ అధ్యాయంతో దావీదుకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇంతవరకు దావీదు సాధించిన విజయాలను చూచాము. దేవుని ఆశీర్వాదాలను అనుభవించిన దావీదు గొప్ప రాజు కాగలిగాడు. అయితే ఈ అధ్యాయంలో దావీదు చేసిన పాపం దేవుని శిక్షకు, కఠినమైన తీర్పునకు గురి అయింది. దావీదు చేసిన ఈ పాపం వల్ల శత్రువులు దేవుని నామాన్ని దూషించటం జరిగింది. ఇతడేనా దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు? ఇంత ఘోర పాపం చేశాడేమిటి అంటూ దావీదును వేలుపెట్టి చూపి శత్రువులు అతణ్ణి విమర్శించారు. దావీదులోని సుగుణాలు ఎన్ని ఉన్నా ఈ ఒక్క పాపం ప్రజల దృష్టిలో చాలా ఘోరమనిపిస్తోంది. ఎంత గొప్ప భక్తుడైనా ఏదో ఒక పాపం చేయటం మానవ బలహీనతను చూపుతోంది. అంతేగాని దావీదు చేశాడుగదా అని అందరూ అట్టి పాపాలు చేయకూడదు. ఎవరు చేసినా పాపము పాపమే. దేవుడు దానిని ఎన్నడూ సమర్థించడు. ఇప్పుడు 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును, అతని పనివారిని, ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. రాజులకు యుద్ధాలు చేసే సమయము, అనుకూలమైన వేళ, ఋతువు ఉంటాయి. అయితే ఈ రోజున అలాంటి నియమము ఏదీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేస్తున్నారు. అయినా కొన్ని ఋతువుల్లో సైనికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చలికాలం, వర్షాకాలం యుద్ధానికి అనువైన సమయం కాదు. దావీదు కాలంలో యుద్ధానికి ఒక ప్రత్యేకమైన సమయం అనువైనది అనే అభిప్రాయముండేది. దావీదు యోవాబును యుద్ధానికి పంపాడు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతోంది. దావీదు యుద్ధానికి వెళ్లలేదు. యెరూషలేములోనే ఆగిపోయాడు. దావీదు ఎందుకలా చేశాడు? రాజసౌధం కట్టుకున్న తరువాత ఇంటి వద్ద కాసేపు హాయిగా ఉందామనిపించిందేమో. అదుల్లాము గుహ అనుభవాలు మర్చిపోయినట్లున్నాడు. ఇప్పుడు తనకు ఎంత మంచి గృహము, ఎంత హాయి, ఎంత సుఖం! సీయోను కొండ ఎంత మనోజ్ఞమైన దృశ్యం! సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. దేవుని బిడ్డలకు ఇదొక గొప్ప శోధన. సుఖం మరిగిన ప్రాణాలు సైతాను చేతిలోకి వెళ్లిపోతాయి. అవతల యుద్ధం ముమ్మురంగా జరుగుతుంటే ఇక్కడ తాను హాయిగా కూర్చుంటాడా? తాను యుద్ధం చేయాలిగదా, ఎందుకీ బద్ధకం? అతనిలోకి బలహీనత ప్రవేశించింది. 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుస్తూ పైనుండి చూస్తూ ఉండగా స్నానం చేసే ఒక స్త్రీ కనపడింది. దావీదు రాజనగరిపైన పచారు చేస్తున్నాడు. అతని మనస్సు బాగాలేదు. అనేకమైన రాజకీయ సమస్యలు అతణ్ణి తొందర చేస్తున్నాయి. తన తోటి యుద్ధవీరులు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. అతని మనస్సాక్షిలో రభస మొదలైంది. ఒక స్త్రీ అతని దృష్టిని ఆకర్షించింది. ఆమె స్నానం చేస్తున్నది, వివస్త్ర. ఆ స్త్రీ సౌందర్యం చూచి దావీదు ముగ్ధుడయ్యాడు. ఆమె నగ్న శరీరాన్ని చూచి దావీదులో కామవాంఛ మొదలైంది. ఇందులో ఎవరిది తప్పు? దేవుడంటున్నాడు, దావీదుదే తప్పు. శోధన రావడం పాపం కాదుగాని దానికి లొంగిపోవటం పాపం. స్త్రీలు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సన్నని బట్టలు ధరించి విలువైన చీరలు కట్టుకుని అర్ధనగ్నంగా కనపడే స్త్రీలను చూచి యువకులు సైతాను శోధనలో పడిపోతారు. క్రైస్తవ మహిళలు తమ అలంకారాల విషయంలో మితంగా ఉండాలి. లేకపోతే వీరే యువకులను నరకంలోకి పడనెట్టేవారవుతారు. దావీదు పతనానికి కారణం బత్షెబ. ఇతరులకు కనపడేటట్లు తానెందుకు స్నానం చేయాలి? ఒకవేళ బత్షెబ దావీదు చూడాలనే అలా చేసిందేమో. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి విషయాలలో సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండటం చూచి దావీదు ఆమె సమాచారము తెలుసుకోవడానికి ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె, హిత్తియుడైన ఊరియాకు భార్య బత్షెబ అని తెలియచేశాడు. ఊరియా అనేవాడు హిత్తియుడు, అతడు అన్యుడు, యూదేతరుడు. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాడు. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మళ్లీ వచ్చింది. ఇది ఒక చెడ్డ కథ. ఇందులో మనమొక పాఠం నేర్చుకోవాలి. దావీదు యుద్ధానికి వెళ్లి ఉంటే ఇది జరిగేది కాదు. బత్షెబ ఇంటిలోపల స్నానం చేసి ఉంటే ఈ వ్యభిచార క్రియ జరిగి ఉండేది కాదు. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినయ్యాను అని దావీదుకు వర్తమానం పంపగా దావీదు హిత్తియుడైన ఊరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోవాబుకు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదును ఒక సమస్య ఎదుర్కొన్నది. ఇప్పుడేం చెయ్యాలి? బత్షెబ భర్తయైన ఊరియా దావీదు సైన్యంలో గొప్ప సైనికుడు, విశ్వసనీయుడైన సైనికోద్యోగి. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాడు. తరువాత దావీదన్నాడు, ఊరియా నేను సెలవిస్తున్నాను, ఇంటికి పోయి శ్రమ తీర్చుకో. అంతట ఊరియా రాజనగరిలో నుండి బయలుదేరాడు. దావీదు నటనను గమనించండి. ఏదో యుద్ధ సమాచారం తెలుసుకుందామని ఊరియాను పిలువనంపించినట్లు నటిస్తున్నాడు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని వెనుక రాజు ఫలాహారం అతని వద్దకు పంపించాడు. గాని ఊరియా తన ఇంటికి వెళ్లక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగర ద్వారాన పండుకున్నాడు. ఊరియా తన ఇంటికి వెళ్లలేదు. ఎందుకని? అది యుద్ధ సమయం, అత్యయిక పరిస్థితి. దావీదు ఆశ్చర్యచకితుడయ్యాడు. హాయిగా ఇంట్లో కూర్చున్న దావీదుకు ఊరియా మాటలు తీర్పు చెబుతున్నాయి. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి అన్నాడు, నీవు ప్రయాణం చేసి వచ్చావు గదా, ఇంటికి వెళ్లలేదేమిటి? ఊరియా అన్నాడు, మందసము, ఇశ్రాయేలువారు, యూదావారు గుడారములలో నివసిస్తూ ఉండగా నా అధిపతి అయిన యోవాబు, నా ఏలినవాడవైన నీ సేవకులు బయట దండులో ఉండగా భోజనపానాలు చేయటానికి, నా భార్యతో పరుండటానికి నేను ఇంటికి వెళతానా? నీ తోడు, నీ ప్రాణంతోడు, నేను అలా చేసేవాడను కాను. బత్షెబ కడుపుతో ఉంది, దానికి తాను బాధ్యుడు కాడు అన్నట్లు నిరూపించడానికి ఊరియాను భార్య వద్దకు వెళ్లమంటున్నాడు. ఊరియా గొప్ప వ్యక్తి, నమ్మకమైనవాడు. అతడు అన్యుడు అయినా ఇశ్రాయేలు జాతికి అతడు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. దీనిని బట్టి దావీదు పాపం ఇంకా ఇంకా పెద్దదవుతున్నది. నా పై అధికారులు యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్లి భార్యతో సుఖిస్తానా అంటున్నాడు. దావీదన్నాడు, ఈరోజు కూడా నీవు ఇక్కడే ఉండు, రేపు నీకు సెలవిస్తాను. ఊరియా నాడు మరునాడు యెరూషలేములోనే నిలిచిపోయాడు. అంతలో దావీదు అతన్ని భోజనానికి పిలిపించాడు. అతని చేత బాగా తినిపించి తాగించాడు. ఊరియా మత్తులో ఉన్నాడు. సాయంత్రమున అతడు బయటికి వెళ్లి తన ఇంటికి పోక రాజసేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు. అతడు ఇంకా ఇంటికి వెళ్లలేదు. 14:15 ఉదయమున దావీదు యోవాబుకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాడు. ఆ ఉత్తరంలో ఏమి రాశాడంటే, యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమయ్యేటట్లు నీవు అతని వద్ద నుండి వెళ్లిపో. అప్పుడు యోవాబు పట్టణాన్ని ముట్టడి వేస్తున్నాడు. ధైర్యవంతులుండే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. చూచారా, వ్యభిచారం హత్యకు దారితీస్తున్నది. ఊరియా చనిపోయే పరిస్థితి దావీదు కల్పిస్తున్నాడు. దావీదు మొదట వ్యభిచారి అయ్యాడు, ఇప్పుడు హంతకుడవుతున్నాడు. ఈ రెండూ ఘోరమైన పాపాలు. 17 యోవాబు దావీదు చెప్పినట్లే చేశాడు. దావీదు సేవకులలో కొందరు కూలారు. హిత్తియుడైన ఊరియా హతమయ్యాడు. యోవాబు యుద్ధ సమాచారం దావీదుకు అందించాడు. యోవాబు పంపిన దూత దావీదుకు ఈ సంగతి చెప్పాడు. దావీదు తిరిగి కబురు పంపాడు, యోవాబు ధైర్యం తెచ్చుకో, నిరుత్సాహపడవద్దు, యుద్ధం కొనసాగించు, పట్టణాన్ని పడగొట్టు. ఊరియా భార్య తన భర్త హతమైన సంగతి విని అంగలార్చింది. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయై అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దావీదు యోవాబుకు నిజం చెప్పటం లేదు. దేవుడు దావీదు చేసిన దానిని గొప్ప పాపమని చూపిస్తున్నాడు. ఇప్పుడు సంగతి అందరికీ తెలిసిపోయింది. అయినా ఎవ్వరూ నోరు కదపరు, ఎందుకనగా దావీదు రాజు. అయితే దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.
ప్రేమధార బైబిల్ అధ్యయనంలో మరింతవరకు సమూయేలు 2వ గ్రంథ ధ్యానాలు వింటూ ఉన్నారు. ఈ ధ్యానాలు మీ అనుదిన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయుక్తంగా ఉండగలవని భావిస్తున్నాం. ఈ ధ్యానాల ద్వారా మీరు పొందిన మేలులు, మీ ఆశీర్వాదాలు, అనుభవ సాక్ష్యాలు వెంటనే మాతో పంచుకుంటారుగా. మా అడ్రస్: ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517. అడ్రస్ మరోసారి: ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 500017.